తలుచుకుని మధ్య మధ్యలో కృష్ణుడు సుధర్మ సభలో కూర్చున్నాడు. ఆయన కేసేలా చూడడం అగ్నికి ఒక ప్రదక్షిణ అయ్యింది. మళ్ళీ ఇలా చూశాడు కృష్ణుడి కేసి, రెండో ప్రదక్షిణ చేశాడు, మళ్ళీ అలా చూశాడు, మూడో ప్రదక్షిణ చేశాడు. మూడోసారికి అందులో దూకపోయాట. ఆ దూకే ముందు పాపం యాదవులు హాహాకారం చేశారు. ఆఖరిని ఆలస్యంగా వచ్చి గొడవ చేస్తున్న ఆడవాళ్ళకి. మళ్ళీ ఈ విధంగా హాహాకారం చేస్తూ ఉంటే కృష్ణుడు పరుగు పరుగునొచ్చి ఇంకొక సెకండ్లో అందులో దూకి చచ్చిపోతాడు అర్జునుడు అనగా భుధం పట్టుకుని, నాయన కంగారు పడకు, నీ తప్పేమీ లేదు, నీ శక్తి ఉన్నంత వరకు రక్షించాలని ప్రయత్నిస్తావు, నీ శక్తికి అతీతమైన లోకానికి పోయాడు ఆ కుర్రాడు, అక్కడికి నువ్వేం పెడతావు అని ఆ బ్రాహ్మణుల యొక్క పిల్లలు ఇంతవరకు చచ్చిపోయిన వాళ్ళు, ఇంత పూర్వం 9 మంది వెళ్ళారు, ఇప్పుడు ఈ వీడు 10వ వాడు, ఈ 10 మందిని ఎక్కడున్నారో నీకు చూపిస్తాను, నాతో రా అన్నట్ట. అప్పుడు అర్జునుడు, నాకు నమ్మకం అదే కదా కృష్ణ, అందుకే నీ ఎదురుగుండా అగ్నిలో దూకుతున్నాను, నువ్వు భక్తవత్సలుడివి, నిజంగా నీ ఎదురుగుండా నువ్వు చూస్తూ ఉండగా గుండంలో దూకితే ఆ గండం నుంచి నన్ను రక్షించకుండా ఉంటావా, నన్ను చావనిస్తావా అన్నట్ట. అంతటి నమ్మకం అర్జునుడికి. మీకు అర్థమైందా? అర్జునుడు ఎందుకు ప్రతిజ్ఞ చేసేవాడు అనుకుంటారు? ఎప్పటికప్పుడు సైంధవుణ్ణి చంపే ముందు కూడా అంతే, రేపు సూర్యాస్తమయం లోపు సైంధవుణ్ణి చంపకపోతే గాంధీవంతో అగ్నిలో దూకుతానన్నాడు. అది కృష్ణుడు వింటూ ఉండగా చేశాడు. కృష్ణుడి మీద నమ్మకంతో అలా అన్నాడు కనుకే కృష్ణుడు రక్షించాడు. నా కృష్ణుడు ఉండగా నాకేమీ అవ్వదు అనే నమ్మకం ఆయనకి. అలా కృష్ణుడు ఉన్నప్పుడు మనం కూడా ప్రతిజ్ఞ చేయొచ్చు. అలా కృష్ణుడు లేనప్పుడు ఇంటర్ పేస ఒప్పుకపోతే రైలు కింద పడి చచ్చిపోతానంటే అప్పుడు రక్షించడానికి కృష్ణుడు లేడు అక్కడ. అంత నమ్మకం మనకు ఆ భగవంతుడి మీద ఉండాలి. అర్జునుడికి కఠోర విశ్వాసం అండి. ఆయన కూడా పరమాత్మ కూడా ఎప్పుడు అర్జునుడు ఏ ప్రతిజ్ఞ చేసినా ఆ ప్రతిజ్ఞని నిలబెట్టేలా చేసేవాడు. అకాలంలో అర్జునుడిని ఆత్మహత్య చేసుకునివ్వలేదు. వెంటనే అర్జునుడు భుజం పుచ్చుకుని తీసుకొచ్చాడు. దారుక, రథం ఇలా పట్టుకురా, రథం మాత్రం నువ్వు తోలొద్దు, నేనే తోలుతానన్నట్ట. ఎందుకంటే నాతో నువ్వు రాలేవు అనగానే దారుకుడు శైభ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకములని పేరు కలిగిన 4 గుర్రములు పూంచిన రథం పట్టుకొచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రథానికి 4 గుర్రాలు ఉంటాయి. ఆ 4 వేదాలు గుర్తుపెట్టుకోండి. వేదములనే భూలోకంలో గుర్రాలుగా పెట్టుకున్నాడు ఆయన. ఋగ్వేదం శైభ్యం అనే పేరుతో ఒక గుర్రం అయ్యింది, యజుర్వేదం సుగ్రీవం అనే పేరుతోటి మరొక గుర్రం అయ్యింది, సామవేదం వలాహకం అనే పేరుతోటి మరొక గుర్రం అయింది, ఇక 4వది మేఘపుష్పం అనేటటువంటి గుర్రంగా మారింది అథర్వణ వేదం. ఈ విధంగా 4 వేదములు 4 గుర్రములుగా మారి ఆయన రథాన్ని నడుపుతున్నాయి. ఆ రథాన్ని దారుకుడు తెచ్చాడు. అందులో సుదర్శన చక్రం వంటి ఆయుధాలన్నీ పెట్టాట. ఇప్పుడు కృష్ణుడు స్వయంగా రథం నడుపుతూ అర్జునుడిని ఎక్కమన్నాడు. ఎక్కాక ఈ రథం మహావేగంగా 7 సముద్రాలు కులపర్వతాలు దాటి ఆకాశ మార్గంలోకి వెళ్ళి 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 చాలా దూరం వెళ్ళిపోయింది. కొంత దూరం పోయాక తమోలోకమని ఒక లోకం ఉంటుంది. మనం ఎవరమైనా చచ్చిపోయిన తర్వాత ముందు తమోలోకం దాటితే కానీ ఇంకెక్కడికి వెళ్ళాం. ఆ తమోలోకానికి మరో పేరు చీకటిమయమైన లోకం. తమస్సు అంటే చీకటి, కటిక చీకటి, బావో కళ్ళు పొడుచుకున్నా కానరన్నంత చీకటి అన్నమాట. గుర్రాలు కదల్లేక గిట్టలు వెనక్కి టకటక కొట్టుకుంటూ ఆగిపోయాయి. అంత భయంకరమైన చీకటి. ఎందుకు అక్కడంత చీకటి ఉంటుందంటే ఆ చీకటి వెనకాతలో 1,000,000 సూర్యుల కాంతి ఒకటి ఉన్నదట. ఆ కాంతి వల్ల ఈ ప్రాంతం చీకటి అయిపోయిందన్నారు. ఇప్పుడు ఉదాహరణకి లైట్ కేసు కాసేపు చూడండి, ఏమవుతుంది? కళ్ళు చీకట్లు కమ్ముతాయి. నిజానికి అది చీకటా? చీకటి కాదు. ఆ దృశ్యమును, అంత వేడిని, అంత కాంతిని మన కళ్ళు చూడలేవు గనక మన కళ్ళకి చీకట్లు కమ్ముతాయి అన్నమాట. ఎప్పుడైనా సరే లాగి గోపు మీద ఒకటి కొడితే ఆ తర్వాత కళ్ళు చీకట్లు కమ్ముతాయి. అలాగే మహా తేజస్సును చూస్తే కళ్ళు చీకట్లు కమ్ముతాయి. నిజానికి అది చీకటి కాదు, అది వెలుతురు అన్నారన్నమాట. ఆ వెలుతురు చూడలేనటువంటి గుర్రాలకి ఆ ప్రాంతం అంతా కటిక చీకటి అయిపోయింది. ఆ చీకట్లో అర్జునుడు కూడా కృష్ణ భయంగా ఉందన్నట్ట. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ, ఓహో నువ్వేం భయపడకని తన చేతిలో ఉన్న చక్రం విడిచిపెట్టాడు. ఆ చక్రం చీకట్లను చీల్చి మంచి వెలుతురిచ్చింది. ఆ వెలుతురులో మళ్ళీ గుర్రాలని తోలాడు ఆయన. గుర్రాలలో తన శక్తిని నింపాడు. అంటే వేదములు కూడా వెళ్ళలేని ప్రదేశం అది. ఇప్పుడు ఆ కృష్ణుడు అర్జునుడిని తీసుకెడుతున్న ప్రదేశం వేదములు చొరలేని ప్రదేశం అంటే పరమాత్ముడు వేదాలకి కూడా అందనంత అతీతుడు. అందుకే వేదాలు ఏమన్నాయని మేము కూడా నిన్ను పొందలే ఉన్నాయట. అందుకే సుస్పష్టముగా అనుక్షణము ఉపనిషత్తులు ఒక గొప్ప మాట అంటున్నాయి. ఏమని అంటున్నాయంటే వాక్కులు మనస్సుతో సహితముగా పరమాత్మని పొందలేక వెనక్కి తిరిగి వస్తాయి. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, మనం రోజు తెగ స్తోత్రం చేస్తుండగా గొంతుకు చించుకుని శ్రీ గురుపాహిమ అని ఒక ఆవిడ, విష్ణు సహస్రనామం చదివేవాళ్ళు ఒకళ్ళు, లలిత సహస్రనామం చదివేవాళ్ళు ఒకళ్ళు. ఈ వాక్కులు కొంతవరకే పనిచేస్తాయట. ఈ వాక్కులు అక్కడ దాకా వెళ్ళలేవు, మన మనస్సుతో పాటు వెనక్కి వస్తాయి. ఎప్పుడు ఆయన అనుగ్రహం లేకపోతే. పరమాత్ముడు మనల్ని అనుగ్రహించాలనుకున్నప్పుడే మన స్తోత్రం ఆయన దగ్గరికి వెడుతుంది. లేకపోతే మన స్తోత్రం సప్తలోకాలు దాటి వెళ్ళవట. అందుకే శివపురాణం కానీ ఉపనిషత్తు కానీ వాచః అంటే వాక్కులు, మనసా సహ మనస్సుతో పాటు అప్రాప్య పరమాత్మని పొందలేక నివర్తంతే వెనక్కి వచ్చేస్తున్నాయి. కాబట్టి రోజు మనం చాలా కష్టపడిపోయి ఓహో ఎన్ని భజనలు చేస్తున్నాము, ఈ భజనలన్నీ ఆయన దగ్గరికి వెడుతున్నాయి అనుకోకర్లా, వెళ్ళవు. కానీ ఎప్పుడు వెడతాయి మళ్ళీ అంటే రోజు మేము చేయడం వ్యర్థం అంటారేమో మీరు, అక్కర్లా. అర్జునుడికి మళ్ళీ ప్రాణం పోయినా పర్వాలేదు పరమాత్మను నమ్ముకున్నామన్నంత కఠోరమైన విశ్వాసంతో స్తోత్రం చేస్తే మాత్రం అప్పుడు ఆయన ఈ స్తోత్రం సేకరిస్తాడు. ఉత్తుత్తిని పక్కవాడికే చూసి కాసేపట్లో పులిహార పెడుతున్నారా, ఇవాళ బత్తాయికాయ పెడుతున్నారా అని ప్రసాదం మీద దృష్టితోటి ఎంత భజన చేసినా ఉపయోగంలా, వచ్చేవాడి మీద దృష్టితో ఉండకూడదు. ఎవరేమనుకున్నా సంపూర్ణంగా లగ్నం చేయాలి మనస్సు. అప్పుడు మనస్సు లగ్నం చేస్తేనే మన వాక్కులు ఆయన దగ్గరికి వెడతాయి, లేకపోతే వెళ్ళవని అంతరార్థం అన్నమాట. అటువంటి లోకం అది, వేదములు చొరలేని లోకం అది. అక్కడ ఈ వేదములనే గుర్రాలని ఆయన తన శక్తితో ముందుకు పానిచ్చాడు. అలా వెళ్ళగా వెళ్ళగా ఒక మహాసముద్రం కనపడింది. ఆ సముద్రంలో నీరు లేదు, అంతా పాలు 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 పాలు, ఆవు పాలు తరంగాల కింద లేస్తున్నాయి. అందుకే దానికి క్షీరసాగరం అని పేరు. ఆ క్షీరసాగరంలో మహాభయంకరమైన కెరటములు పైకి లేచి ఆ కెరటాలను దాటి మానవ మాత్రుడు ఎవడు వెళ్ళలేడు. నారదాదులు వెళ్ళాలంటేనే ఎంతో కష్టపడతారట. అటువంటి కెరటములతో కూడినటువంటి సముద్రం, ఆ కెరటాలు పైకి లేచినప్పుడల్లా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రాన్ని ధ్వనిస్తున్నాయి. ఆ కెరటాల్లోకి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో ఈ రథం మహావేగంగా వెళ్ళిపోయింది. అర్జునుడికి ఆశ్చర్యం కలిగింది. ఒక్కొక్క కెరటం ఇలాంటి రథాలను ఎత్తి వదలబారేసే కెరటాలు అవి. ఇందులోకి కృష్ణుడు ఇంత చులాగ్గా వెళ్ళిపోతున్నాడు, మా బావగారు నిజంగా మహాత్ముడేమో. నిజంగా కృష్ణుడు పరమాత్మ తెలుసు కదా, మళ్ళీ అనుమానం ఏంటండి? ఈ ఘట్టం ఎప్పుడు జరిగింది అంటే భవిష్యత్తులో మరికొద్ది రోజుల్లో మహాభారత యుద్ధం జరగబోయే ముందు జరిగింది. అప్పటికి కృష్ణుడి యొక్క ఎన్నో మహిమలను చూసి ఉన్నవాడు కృష్ణుడు. విశ్వరూపం అంటే చూడలేదు, అది మహాభారత యుద్ధంలో చూశాడు. కానీ ఇంకా ఎన్నెన్నో చూశాడు. అయినా లోపల కృష్ణుడు మహాత్ముడని తెలుసు, కానీ సంపూర్ణంగా భగవంతుడు అవునా కాదా అని కొంచెం సందేహం ఉందిట, ఒక్క పెసరు. ఆ పెసరు సందేహం ఉండడం వల్లే ఆయన బ్రాహ్మణ బాలకుడిని రక్షించలేకపోయాడు. ఆయన లోపల లోపల కృష్ణుడు గొప్పవాడు అనుకున్నట్ట ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. అబ్బా, అక్కడ ఒక మణిమయ భవనం కనపడింది. ఏ వైపు చూచినా మణులతో స్థాపడం చేయబడిన పెద్ద పెద్ద స్తంభాలు, కొన్ని కోట్ల స్తంభాలతో ఉన్నటువంటి భవనం అది. ఆ భవనం సంపూర్ణ మణిమయం అన్నమాట. ఆ మణుల్ని ఏ మణులు అంటారో కూడా తెలియదు, చింతామణుల కంటే కూడా అపూర్వమైన మణులవి. అటువంటి మణిమయ భవనం కనపడిందిట. ఆ మణిమయ భవనం మధ్యలో ఒక మహానుభావుడు ఉన్నాడు. తస్విల్ మహాభీమం అనంతం అద్భుతం సహస్రమూర్ధన్య ఫణామణిద్యుభిః విభ్రాజమానం ద్విగుణోల్బణేక్షణం శితాచలాభం శితికంఠజిహ్వం. ఆ భవనం మధ్యలో తెల్లని స్వచ్ఛమైన పాలనురుగు వంటి కాంతితో భయంకరాకారంతో అనంతుడు ఒక ఆయన ఉన్నాడు, ఆదిశేషుడు. ఆయనకి 1000 పడగలున్నాయి. ఆ 1000 పడగల మీద రకరకాల మణులు ధగా ధగా వెలిగిపోతున్నాయి. ఆయన కళ్ళు అంతకంటే ఎక్కువ కాంతితో ఉన్నాయి. కళ్ళేమో నీలంగా ఉన్నాయి. ఈ కంఠం దగ్గరున్న ప్రాంతం అంతా నీలంగా ఉంది, మిగతా శరీరం అంతా తెల్లగా ఉంది. తెల్లని శరీరములో కంఠం మాత్రం, శివుడి కంఠం ఎలా నీలంగా ఉందో అలా ఉన్నదట. శితికంఠ అన్నారు ఆయన్ని. శితికంఠుడు అంటే నల్లని కంఠం కలిగిన వాడు. విషము కంఠంలో ఉంటే శివుడికి అప్పటి నుంచి నలుపు వచ్చింది గనక శివుడికి శితికంఠ అని పేరు. అలా ఉన్నట్టు ఆయన. నాలుకలు కూడా నల్లగా ఉన్నాయి. అందులోంచి నాలుక బయటకు వచ్చినప్పుడల్లా గొప్ప గొప్ప కాంతులు జ్యోతులు బయటకు వస్తున్నాయి. అటువంటి ఆదిశేషుడు కనపడగానే ఒక్క క్షణం అర్జునుడి శరీరం కంపించింది. మహాత్మా కృష్ణ, ఇదివరకు బావా అన్నాడు, ఇప్పుడు పోయింది. శ్రీకృష్ణ మహాత్మా నన్ను రక్షించు. ఈ ప్రదేశానికి రాగానే శరీరం విహ్వలం అయిపోయింది, అంటే మనస్సు అదుపులో లేదు, భీతిగా ఉందన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రీతితో భుజంబె చెయ్యగానే ఆ భయం తొలగింది. పరమాత్ముని యొక్క హస్తస్పర్శతో వెంటనే ఆయనకి ఎక్కడ లేని ధైర్యం వచ్చిందిట. ఇప్పుడు ఆ ఆదిశేషుడు అలా మూడు చుట్టలు చుట్టుకుని పడగలెత్తుంటే ఆ మధ్యలో ఒక మహానుభావుడు కనిపించాడు. ఆయన చారు లక్షణ లక్షిత నకపాద గొల్పజాను జంఘోరు కఠినాభిమధ్యోధరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్రహార కేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాలనాసాధర వదన కర్ణుండును నీలనీరద వర్ణుండును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోర్జా విద్యా విద్యాది మాయా శక్తి సేవితుండును యొప్పున పురుషోత్తముని కాంచి భక్తి సంభ్రమంబులు అక్కలంబులుగా దిగ్గన కరంబులు ముకుళించి ఇట్లని నుతించే. పోతన గారి యొక్క అపూర్వమైన వర్ణన ఇలా ఉంటుంది. ఎప్పుడైనా విష్ణువు కనబడ్డాడంటే ఆయన పులకించిపోతాడు, అందుకే గజ్జన్ రాస్తాడు అటువంటి చోట. ఆయన ఆ ఆదిశేషుడి యొక్క చుట్టల మధ్యలో అందంగా ఉన్న ఒక పురుషుణ్ణి చూచాడు. ఆయన వేలాది శిరస్సులతో ఉన్నాడు, వేలాది పాదాలతో ఉన్నాడు, వేలాది చేతులతో ఉన్నాడు. ఈ చేతులన్నిటికీ కంకణాలున్నాయి, భుజాలకి భుజకీర్తులున్నాయి, మెడలో గొలుసులున్నాయి, కౌస్తుభమణి ఉన్నది, వక్షస్థలం మీద శ్రీవత్సం అనే పుట్టుమత్సం ఉన్నది, ఎడం వైపున లక్ష్మీదేవి వెలిగిపోతోంది. ఈ శిరస్సులన్నిటికీ రకరకాల కిరీటాలున్నాయి. ఆ కిరీటాలన్నీ మంచి మణుల యొక్క కాంతితో ధగధగా వెలిగిపోతున్నాయి. పాదాలకి బంగారపు గజ్జలున్నాయి. ఆయన పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉన్నది. శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య అవిద్య అనే తొమ్మిది మాయాశక్తులు ఆయనని సేవిస్తున్నాయి. ప్రహ్లాదుడు నారదుడు సునందుడు నందుడు పుణ్యశీలుడు సుశీలుడు వంటి వాళ్ళు ఆయన చుట్టూ చేరి ఓం నమో నారాయణాయ తుభ్యం నమః అంటున్నారు. ఎంతమంది మహానుభావుల చేత సేవింపబడుతూ కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న ఆ పరమాత్మను చూచి చూడటంతో శ్రీకృష్ణుడు నమస్కరించాడు. నమస్కరించగానే ఆయనతో పాటుగా ఈ అర్జునుడు కూడా నమస్కరించాడు. అప్పుడు ఆశ్చర్యం, ఇక్కడ ఒక మాట అన్నారండి, ఆ ఎదురుగుండా ఉన్నది విష్ణువు, ఈ ఎదురుగుండా ఉన్నది విష్ణువు, శ్రీకృష్ణుడు తానే ఆయన, ఆయనే తాను. ఏ రూపంలో ఎన్ని చోట్లైనా ఉండగలడు. మూల విరాట్టుగా వైకుంఠంలో ఉన్నాడు, భూలోకంలో కృష్ణుడిగా ఉన్నాడు, తనలో అంశతో అర్జునుడిగా ఉన్నాడు, మరొక అంశతో బలరాముడిగా ఉన్నాడు, ఆ బలరాముడు మళ్ళీ ఇక్కడ ఆదిశేషుడిగా ఉన్నాడు. తన రూపానికి తానే నమస్కరిస్తూ తన రూపాన్ని తానే దీవించుకుంటున్నాడు. అంటే ఇప్పుడు దండం పెడుతున్న కృష్ణుడు ఆయనే, ఎదురుగుండి ఆశీర్వదిస్తున్న విష్ణువు ఆయనే, ఈ విధంగా అన్నీ తానే అయి ఉన్నాడు. ఆ మహామహిమను చూచి అర్జునుడు రెండు చేతులు జోడించి ఆహో ఆశ్చర్యం, అనేక రూపములతో కనపడుతున్న నారాయణ వాసుదేవ పరంధామానికి నమస్కారం అన్నాడు. మీరు కొంచెం ముందుకు కూర్చుంటే ఆ వెనకాతల వాళ్ళు నిలబడకుండా కూర్చుంటారు, వాళ్ళు కూడా వైకుంఠ దర్శనానికి వచ్చారు పాపం. ఈ విధంగా పదే పదే నమస్కరించాట. ఆ ఎదురుగుండా ఉన్న ఆయన అన్నాడు, నాయన అర్జున, నేనే సమస్త లోకాలలో వ్యాపించి ఉన్న అనంతుణ్ణి, శ్రీ మహావిష్ణువుని, వాసుదేవుణ్ణి, పరంధాముణ్ణి, పరమాత్ముణ్ణి. ఈ కృష్ణుడిగా ఉన్నాను నేను, విష్ణువుగా ఉంటాను, ఆదిశేషుడిగా ఉంటాను, మీరిద్దరూ మరెవరో కాదు, నాలో సంపూర్ణ శక్తి ఈ కృష్ణుడంటే, నేనే ఆ కృష్ణుణ్ణి. ఇక నువ్వు నాలో ఒకడివైన నరుడివి, ఇప్పుడు ప్రస్తుతం అర్జునుడిగా జన్మించావు, నిన్ను చూడాలని నా కోరిక కలిగింది. ఎందుకో తెలిసినా నువ్వు మహావీరుడివి, అయినప్పటికీ భవిష్యత్తులో భూమండలంలో బరువు తగ్గించడానికి యుద్ధం చెయ్యాలి. ఆ యుద్ధం చెయ్యాలంటే దానికి తగిన శక్తి నీకు కావాలి. భీష్మ ద్రోణ కృప శల్యాది వీరాది వీరుల్ని జయించడానికి నీకున్న శక్తి చాలదు. అందుకే నీకు శక్తినివ్వడానికి ఇక్కడికి రప్పించాను నేను. ఆ రప్పించడానికి ఏదో ఒక వంక పెట్టుకోవాలి కనుక వంక పెట్టాను. ఈ బ్రాహ్మణ బాలకుల్ని నువ్వు రక్షించి తీసుకెస్తే, తీసుకువెళ్ళిన ఘట్టం కర్ణాదులకి తెలిస్తే, ఓహో చచ్చిపోయిన పిల్లల్ని వైకుంఠానికి వెళ్ళి అర్జునుడు తెచ్చాట, కాబట్టి అతనితో యుద్ధం చేయాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలని నువ్వు అంటే భయపడతారు. నీ మీద భయం ఉంటే శత్రువులు తొందరగా నశిస్తారు, అందుకని నా శక్తిని నీలో నింపడానికి ఇక్కడికి పిలిపించాను అని శ్రీకృష్ణుడిని అర్జునుడిని చేతులతో దీవించి ఇలా నిమిరాడు. అర్జునుడు దివ్యశక్తి పొందాక ఆయన పక్కన ఉన్నారట ఈ బ్రాహ్మడి 10 మంది పిల్లలు కూడా. ఆ పిల్లలు వాళ్ళ తిరిగి అర్జునుడికి ఇవ్వగా వాళ్ళని వెంట పెట్టుకుని రథమెక్కించుకుని కృష్ణుడు అర్జునుడు మరి తిరిగి భూలోకానికి వచ్చేశారు. అప్పుడు అర్థమైంది అర్జునుడికి, ఇన్నాళ్ళు నా బావ కింద నా పక్కనున్నవాడు ఒక మహాత్ముడు, ఏదో అనుకున్నాను, మామూలు మహాత్ముడు కాదు. నిశామ్య వైష్ణవం ధామ సంప్రహృష్టౌ యథాగతం విప్రాయ దదతు పుత్రాన్ యథారూపం యథావయక. శ్రీకృష్ణుడు సంపూర్ణ విష్ణువు అవతారము. విష్ణువు యొక్క అవతారాలలో కొన్ని అంశ అవతారాలు ఉన్నాయి, కానీ ఒక్క కృష్ణుడు మాత్రం పరిపూర్ణ అవతారము. కాబట్టే ఆయన ఇటువంటి లోకాలు చూపించాడు, ఇంత శక్తి కలిగిన వాడు అని గ్రహించాడు. ఇంకా నాకు విజయం తప్ప అపజయం లేదు, విజయుడనే పేరు శాశ్వతం అవుతుందని గ్రహించాడు. ఆ తర్వాత ఈ పిల్లల్ని పట్టుకొచ్చి ఈ బ్రాహ్మణోత్తమునికి ఇచ్చి, ఇదిగోనయ్యా నీ పిల్లలు, నీ పిల్లల్ని సాక్షాత్తు విష్ణువు తీసుకెళ్లాడు, నువ్వు ఎంత అదృష్టవంతుడివి అని జరిగింది చెప్పగానే, అర్జున నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నీలాంటి మహానుభావుడు ఈ సృష్టిలో ఉండడు అన్నట్ట. నోరు అంటారు దీన్ని, ఏమంటారు నోరు. ఇందాక ఏమని తిట్టాడు, దౌర్భాగ్యుడు అని తిట్టాడు. నా పిల్లల్ని రక్షిస్తానన్నావు, అవి ఉన్న పిల్లాడే మాయమైపోయాడని తిట్టినవాడే, ఇప్పుడు నువ్వు మహాత్ముడివి, ఎంత గొప్పవాడివి, నువ్వు రాబట్టి నా అదృష్టం నా కొడుకు బతికాడు అన్నట్ట. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంత పిసర తేడా వస్తే నోటికి వచ్చినట్టు తిట్టేయటం, రేపు పొద్దున్న మళ్ళీ మహాత్ముడు అండం. ఓసారి మహాత్ముడు అండం ఎందుకు, ఓసారి తిట్టడం ఎందుకండి? నిన్నేమన్నా అవతలవాడు పొగడమన్నాడా, అప్పుడు ఎందుకు పొగిడావు, ఆనాడు ఏముందని, ఇవాళ ఏం లేదని, నీ మనస్సులో ఉన్నటువంటి రాగద్వేషాలు ఆ పని చేయిస్తున్నాయి. దీనివల్లే మానవులు అజ్ఞానులై నశించిపోతున్నారు. ఇప్పుడు పిల్లల్ని తీసుకుని సంతోషంగా వెళ్ళిపోయాడు అర్జునుడు. అమ్మాయ నా రుణం విముక్తి అయ్యింది అనుకున్నట్ట. అదిగో ఆ శ్రీమన్నారాయణ కటాక్షంతో ఆ శ్రీమన్నారాయణుని యొక్క సంపూర్ణ అవతారాన్ని రథం మీద కూర్చోబెట్టుకుని అందుకని కోరుకున్నాడు అనమాట కృష్ణుణ్ణి, నాకు ఈ సైన్యాలు వద్దు, నువ్వు రథం మీద కూర్చుంటే చాలు నాయన, నువ్వు ఒక్కడు ఉన్నావంటే ప్రపంచం అంతా నాతో ఉన్నట్టే, నువ్వు లేకపోతే ఈ ప్రపంచం అంతా ఉన్న ఉపయోగం లేదన్నాడు ఆయన. అర్జునుడి యొక్క గొప్ప జ్ఞానానికి మూల కారణం ఆ వైకుంఠానికి వెళ్ళడం, అదే ఆయన విజయానికి మూల కారణమై భవిష్యత్తులో భారత యుద్ధంలో అందరినీ సంహరించి విజయాన్ని పొందగలిగాడు ఆయన. ఇలా ఉండగా శ్రీకృష్ణ పరమాత్మ ఒకరోజున సభలో సింహాసనం మీద కూర్చుని బాగా ఆలోచించాడు. అప్పటికి మహాభారత యుద్ధం అయిపోయింది. ఇదంతా జరిగిన చాలా కాలం తర్వాత అందరూ నశించారు. ఆఖరికి భీష్ముడు కూడా శరీరం విడిచిపెట్టేశాడు. ఇంకా కొద్ది రోజుల్లో కలియుగం రాబోతున్నది. ఇప్పుడు నేనేం చెయ్యాలి, నేను భూదేవి యొక్క బరువు తగ్గించడం కోసం అవతరించాను. ఇప్పటికే భూలోకంలో ఉన్న జనాభా అంతా చాలామంది ఈ కౌరవ పాండవ యుద్ధంలో చచ్చిపోయారు. ఇంకా కొంచెం బరువు మిగిలింది భూమికి, అదేమిటంటే మా యాదవులు. అందరూ చచ్చిపోయారు కానీ ఇంక యాదవులు మిగిలారు. వీళ్ళు నా భక్తులు, నా బంధువులు, బంధువులు కాబట్టి చూస్తూ చూస్తూ వీళ్ళని నేను చంపలేను. వీళ్ళు చావకపోతే భూమికి బరువు ఎక్కువ ఎందుకయిందంటే, ఈ మధ్యకాలంలో నాతో బంధుత్వం వల్ల యాదవులలో దురహంకారం పెరిగింది. ఇప్పుడు వీళ్ళు లోకాల్లో అందరినీ అగౌరవపరచడం మొదలెట్టారట. ఎవరైనా మా ముందు బలాదూరు, మేమే బలవంతులం, ఈ సృష్టిలో మా అంత గొప్ప వంశము లేదు, కృష్ణుడు అంతటి వాడు మా యాదవుడు అని కొంచెం వాళ్ళు కూడా అహంకరించారు. ఇప్పుడు వీళ్ళని చంపకపోతే, వీళ్ళని ఇక్కడ వదిలేసి నేను ఒక్కడిని అవతారం చాలిస్తే వీళ్ళు లోకాలన్నిటినీ నాశనం చేస్తారు. ముఖ్యంగా మగధ సామ్రాజ్యాన్ని, మధురా సామ్రాజ్యాన్ని వీళ్ళు పాడు చేస్తారు. అంటే యూపీ బీహార్లను వీళ్ళు పాడు చేస్తారు. కాబట్టి ఈ రెండు రాజ్యాలని బాగు చెయ్యాలి ఎలాగా అనుకున్నాడు ఆయన. అనుకుని దానికి వెంటనే ఆయన ఏం చేశాడు, ఆయన చెప్పగా అంతా తనవాళ్లే, అయినా రాగము లేదు అలాగని ద్వేషము లేదు, నా అవతారంతో పాటు వీళ్ళు కూడా పైకొచ్చేస్తేనే ఈ లోకం బాగుంటుంది, నేను లేకుండా వీళ్ళని వదిలేనా, వీళ్ళని ఒక్క క్షణం ఈ లోకం భరించలేదు అనుకున్నట్ట. ముల్లుని ముల్లుతోనే తీయాలి, కాల్లో ముళ్ళు దిగితే ఏం చేయాలి, ఇంకో ముళ్ళు పట్టుకొచ్చి పిన్నీసి పట్టుకొచ్చి పొడిచి ఆ ముళ్ళుని బయటికి లాగుతారు. ఇప్పుడు వీళ్ళు ముళ్ళు, ఈ ముళ్ళుతో కౌరవులు అనేటటువంటి వాళ్ళని, రాక్షసులు అనేటటువంటి వాళ్ళని పొడిచి తీసేశాను. ఇప్పుడు ఈ ముళ్ళు కూడా విరగ్గొట్టకపోతే ఇది మళ్ళీ నాకే గుచ్చుకునే ప్రమాదం ఉన్నది. కాబట్టి కంటకాన్ని కంటకంతో పరిహరించి ఈ రెండో కంటకాన్ని కూడా విరగ్గొట్టినట్లుగా వీళ్ళని విరగ్గొట్టడానికి బ్రాహ్మణోత్తములు మాత్రమే దిక్కు. చూస్తూ చూస్తూనే వీళ్ళని చంపలేను అనుకుని వెంటనే సప్త ఋషుల్ని పిలిచాట. సప్త ఋషులకి కృష్ణుడి యొక్క సైగ అందింది. వాళ్ళు ఒక రోజున ద్వారకా నగరంలో కృష్ణ దర్శనానికి వచ్చారు. వాళ్ళు ఎవరెవరు వరుసగాను, విశ్వామిత్ర అసిత కణ్వా దుర్వాస భృగురంగిరాహ. దుర్వాసుడు, భృగువు, అంగిరుడు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, వశిష్ఠుడు, నారదుడు, ఇటువంటి మహానుభావులైన ఋషులంతా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంకల్పం వల్ల టక్కన భూలోకానికి వచ్చారు. ద్వారకా నగరానికి వచ్చి కృష్ణుడిని దర్శనం చేసుకుందామని వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు ద్వారకా నగరంలో పశ్చిమ ప్రాంతంలో దిగారట ఆకాశం నుంచి. ద్వారకా నగరంలో ఇప్పటికి కూడా పశ్చిమ ప్రాంతంలో పిండారకము అని ఒక క్షేత్రం ఉన్నది. అక్కడికి అడుగు పెట్టి పితృదేవతల్ని స్మరించిన, పితృదేవతలకు అక్కడ పిండం పెట్టిన, ఇంకా పితృదేవతలకి నరకం ఉండదు అని. పితృదేవతలకి పిండం పెట్టి వాళ్ళకి నరక విముక్తి కలగజేస్తే మన వంశాభివృద్ధి అవుతుంది. ఇంట్లో పిల్లలు బాగుండాలంటే, వాళ్ళు బాగా చదువుకోవాలంటే, ఆరోగ్యం బాగుండాలంటే, వాళ్ళు తల్లిదండ్రుల్ని ప్రేమతో చూడాలంటే పితృదేవతల యొక్క కటాక్షం ఉండాలి. పితృదేవతల కటాక్షం ఉండాలంటే మనమేం చేయాలి, వారికి తప్పక పిండం పెట్టాలి. ఊరికే పుష్కరానికి వెళ్ళామండి, అది అన్నం పెట్టామండి, వాళ్ళని తలుచుకోలేదంటే ఉపయోగలేదంటే వాళ్ళకి తప్పణం విడిచిపెట్టాలంటే రెండు చేతులతో నీళ్లు విడిచిపెట్టాలి. అదే గోదావరి లాంటి గంగ వంటి పుష్కరాలకు వెడితే పిండ ప్రదానం చేస్తే ఇంకా మంచిది. అందులో ముఖ్యంగా నైమిషారణ్యము, ద్వారక, ఈ సప్తమోక్షపురాలు ఇటువంటి చోటకి వెళ్ళినప్పుడు, గయ్య వెళ్ళినప్పుడు శ్రాద్ధం పెడితే, శ్రద్ధతో పితృదేవతలకి పిండం పెడితే అప్పుడు పితృదేవతలు సంతోషిస్తారు. వాళ్ళు సంతోషిస్తే వంశాభివృద్ధి కలగజేస్తారు. అప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలందరికీ చదువు వస్తుంది, వాళ్ళు తల్లిదండ్రులు పూజిస్తారు. మా అబ్బాయి అండి పెళ్ళయిన దగ్గర వచ్చి నన్ను చూడటం లేదండి అంటే నువ్వు పితృదేవతల అనుగ్రహం పొందలేదని అర్థం, అది అంతరార్థం. కాబట్టి మీ పిల్లలు మిమ్మల్ని సక్రమంగా చూడాలనుంటే తప్పక ఎప్పుడో ఒకప్పుడు నాతో యాత్రకు రండి, అక్కడ పిండం పెట్టండి. ఎవరికి? పితృదేవతలకి. మళ్ళీ బతుకున్న వాడికి పెట్టకండి, ఇది ఒక గొడవ. పిండం పెట్టండి అంటే నాతో వచ్చి యాత్రకు వచ్చి పిండం పెట్టండి అంటే ఒకవేళ నాకు పెట్టింది అందుకు చెబుతున్నాను. ఏం చేస్తాం ఈ భక్తులకి చెప్పాలంటే వాళ్ళకి అర్థం కాదో లేక అర్థమైనా మరి ఏం చేశాడో తెలియదు. కానీ గురువు గారు తనతో పాటు యాత్రకి తీసుకెళ్ళాక పిండం పెట్టమన్నారని ఇంత ముద్దట్టుకు వచ్చి మూతి దగ్గర పెట్టింది, కానీ నోట్లో పెట్టింది కాదు. ఇంతలో పక్కనున్న పురోహితుడు చూసి కంగారడిపోయి, మా శిష్యుడు ఏమిటమ్మా అంటే గురువుగారు క్షేత్రంలో పిండం పెట్టమన్నారు కదండి, గురువుగారికి ఏమో అనుకున్నానండి, అది బతికొండగానే నాకు పిండం పెట్టే అధికారం ఆవిడకి ఎవరో ఇచ్చారు మొత్తం మీద. కొంచెం అంటే హాస్యంగా కనబడుతున్నా ఇది జరిగింది కాబట్టి చెబుతున్నాను. పితృదేవతలకు పెట్టండి, అప్పుడు ఏ నైవిశారణ్యంలోనో పెడితే వాళ్ళు ధరిస్తే మీకు వంశాభివృద్ధి కలుగుతుంది. ఇది చాలా జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలి. ఈ విధంగా పితృదేవతలను అనుగ్రహం పొందడానికి సప్త ఋషులు ఇంకా నారదాదులు వచ్చారు. నిజానికి నారదాదులకి పితృగండాలు ఉంటాయి, పితృదేవతలకి శ్రాద్ధం పెట్టవలసిన అవసరం ఏముంది, అయినా వాళ్ళు చేస్తే లోకం చేస్తుంది కనుక వాళ్ళు పితృలోకంలో ఉన్న దేవతలకి పిండారక క్షేత్రంలో పిండం పెట్టారట. ఇప్పుడు మనకు మళ్ళీ అనుమానం రావాలి, ఇప్పుడు నారదుడు ఉన్నాడు, నారదుడు బ్రహ్మ మానసు పుత్రుడు, ఆయన ఎందుకు పిండం పెట్టాడు అని మీరు అడగాలి కదా. పిండం పెట్టేది తల్లిదండ్రులకు కాస్తమా, మీరు తల్లిదండ్రుల పేరు చెప్పి, ఈ తండ్రికి తాతకి ముత్తాత పేరు చెప్పి మీరు పెడుతున్నది పితృలోకంలో ఉన్న దేవతలకి. వీళ్ళు ఎప్పుడో పునర్జన్మెత్తచ్చు. ఇప్పుడు 70 ఏళ్ల క్రితం చచ్చిపోయినటువంటి తాతగారికి ఇప్పుడు ఇంకా మనవడు పిండం పెట్టడం ఏమిటి అంటే ఆ తాతగారి పేరుతో యమలోకంలో ఉన్న కొంతమంది దేవతలకి మన అన్నం పెడుతున్నాం. యముడికి పక్కన నైరుతి దిక్కులో ఓ చిన్న లోకం ఉన్నది, ఆ లోకమునకు పితృలోకం అని పేరు, యమలోకానికి పక్కనే ఉంటుంది. ఆ పితృలోకంలో కొంతమంది దేవతలు ఉంటారు, వాళ్ళు 32,000 మంది దేవతలు. ఆ దేవతల్ని పితృదేవతలు అంటారు. మన పితరులను మన పెద్దలని తలుచుకుని వాళ్ళ పేరు మీదుగా ఈ పిండం పెడితే ఈ పిండం పితృదేవతలు తింటారు. అప్పుడు ఒకవేళ మన వాళ్ళు నరకంలో ఉంటే ఆ నరకం నుంచి వాళ్ళు స్వర్గానికి పోతారు, లేదా వీళ్ళు పునర్జన్మెత్తితే ఇప్పుడు భవిష్యత్తులో వంశాభివృద్ధికి ఆ పిండం ఉపయోగపడుతుంది. అంతేగాని ఇంకా మీ నాన్నగారు అక్కడున్నారా, మీ తాతగారు అక్కడున్నారా ఇలాంటి ప్రశ్నలు. ఇక్కడ వీళ్ళంతా ఎప్పుడో జన్మెత్తుండొచ్చు, లేదా కొందరికి జన్మ రాహిత్యం ఉండొచ్చు, లేదా వీళ్ళు నరకంలో ఉండొచ్చు. కాబట్టి దీంతో సంబంధం లేకుండా ఈ పితృదేవతల పేరుతో పితృలోకంలో ఉన్న బరిహిష్వత్తాదులనే 32,000 మంది దేవతలకు పెడుతున్నాం మనం. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అందువల్ల ఇప్పుడు నారదునికి ఈ తల్లిదండ్రులతో సంబంధం లేకపోయినా ఆ పితృదేవతలకి ఈ పిండారక క్షేత్రంలో పిండం పెట్టాడు. వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ కృష్ణుని తలుచుకుంటూ పరమాత్ముడు భూలోకంలో ద్వారకానగరంలో ఎంతమందిని అనుగ్రహిస్తున్నాడు అనుకుంటూ వస్తూ ఉండగా అక్కడ ఆటలాడుకుంటున్న కృష్ణుడి కొడుకులు చూశారట. కృష్ణుడి కొడుకులు మరికొంతమంది కలిసి ఆడుకుంటున్నారు. అందులో జాంబవతి యొక్క కొడుకు సాంబుడు ఒకడున్నాడు. ఆ సాంబుడు మొదలైనటువంటి వాళ్ళు ఆడుకుంటూ ఉండగా ఈ ఋషుల పక్క నుంచి పెడుతూ ఉంటే పోయే కాలం వచ్చే వాళ్ళకి కృష్ణ పరమాత్మ అనుగ్రహం లేక, లేకపోతే మహానుభావులు నాబోటి వాడు పెడుతుంటే వెకిలివేషాలు వేయడం ఏమిటి, అవమానం చేయడం మహాపాపం కదా, ఈ సాంబుడికి ఆడవేషం వేసి ఓ చీర చుట్టి పొట్ట దగ్గర కాసిన గుడ్డ ముక్కలు మూట కింద పెట్టి ఏది గర్భం వచ్చినట్టుగా గర్భవతి కింద ఈ అబ్బాయికి వేషం వేశారు. సాంబుడికి ఒక అదృష్టం ఏంటో తెలిసిన మేసం గడ్డం ఉండేవి కాదట. ఆయన ఎప్పుడు అసలు ఆయన మూతి నున్నగా ఉండేదట. కొంతమందికి అంత అదృష్టం రూపాయి దమ్మిడి ఖర్చు ఉండదు, క్షవరం ఉండదు. అలా క్షవరం లేకుండా ఉండేందుకు వీలుగా అస్సలు మేసము గడ్డము లేదు, కానీ మహాపౌరుషవంతుడే నున్నగా ఉండేదిట. అందుకని అతనికే ఈ వేషం వేశారు. మనకు అనుమానం రావాలి ఇంతమంది ఉంటే ఆయనకి ఎందుకు వేషం వేశారు అంటే ఒక్కొక్కళ్ళ ముఖం అలా అందంగా ఉండేది. నిజం చెప్పమంటారా, అలాంటి వాళ్ళని చూసామండి నేను. ఒక ఆయన్ని కాకినాడలో చూశాను, ఒక్క గడ్డం వెంట్రుకు వచ్చేది, మేసం ఉండేది కాదు గడ్డం ఉండేది కాదు, ఇక్కడ ఒక వెంట్రుకు వచ్చేది. ఆయన ఏం చేసేవాడు అప్పుడప్పుడు ఏడాదికి ఒకసారి ఒక్క వెంట్రుకు పెరగగానే 2 రూపాయి బిళ్ళలు పెట్టి ఆ రూపాయి బిళ్ళలతో ఇలాగ టక్కన లాగేసేవాడు ఆయన. ఆ హాయిగా అదో సుఖం, ఎన్ని డబల్ ట్రిపుల్ 8 కలిసి వచ్చాయి, ఎంత ఖర్చు కలిసి వచ్చింది, అసలు ముందు టైం సేవ్ అవుతుంది. మా నాన్నగారి దగ్గర నేను చిన్నప్పుడు అండి ఇవన్నీ, మా నాన్నగారి దగ్గర తండ్రి అయినా ఆయన గురువు లాంటి వాడు, అందరు చనువు ఎక్కువ, అందుకని ఈ ఇంటర్మీడియట్ చదువుకుంటున్న రోజుల్లో కొత్తగా గడ్డం వస్తున్న రోజుల్లో ఏమిటి నాన్నగారు ఈ దిక్కుమాల గడ్డం పెట్టాడు దేవుడు, వీటిని తీయడం ఇదో పెద్ద పని అయిపోతుంది, లేకపోతే బవిరి గడ్డంతో చికాక్గా ఉంటుంది అనేవాడిని. ఒరే నాయన ఇది గీస్తున్నంతకాలం నువ్వు బతికున్నట్రా అని చేత జీవలక్షణం నాయన జీవించావు అని లోకానికి తెలియాలంటే ఇది ఉండాలి, ఇది లేదు అంటే వెళ్ళిపోయినట్టు అన్నారు ఆయన. అంత పనులు వద్దులండి అనేవాడి ఆయన, చాలా తమాషాగా చెప్పేవారు ఆయన. ఇవన్నీ జీవలక్షణాలు, పొద్దున్నే లేవడం, మొహం కడుక్కోవడం, స్నానం చేయడం, ఇవన్నీ బతకం అంటే ఎలా అండి, మరి అన్నం తినడం, వండుకోవడం, ఇవన్నీ మనం బతికున్నప్పుడు చేస్తాం. ఇవన్నీ అక్కర్లేదు అనుకుంటే ఒకేసారి వెళ్ళిపోవాలి, అది వెళ్ళడానికి కొంత టైం తీసుకుంటుంది, ఈలోపు కర్మాచరణ చేయవలను. ఆయన అదృష్టవశాత్తు ఆయన మూతి పేడి మూతిలో ఉండేది, అందంగా ఉండేవాడు, అందుకని చీరగట్టి ఈ గర్భవతి వేషం వేసి ఈ ఋషుల దగ్గరికి వచ్చి, ఓ నారదాది మహర్షులారా, ఓ వశిష్ట విశ్వామిత్ర దుర్వాస, మీరు కాలజ్ఞానం తెలిసిన వాళ్ళు, జ్యోతిష్కులు, పండితులు, అందుకే అడుగుతున్నాం. ఈ అమ్మాయి గర్భవతి, పూర్ణ గర్భిణి, పాపం కనలేకన అనాయాతన పడుతోంది, ఇంతకీ ఈవిడికి ఆడపిల్ల పుడుతుందా, మగపిల్లవాడు పుడతాడా, ఆడ మగ కాని నపూంసకుడు పుడతాడా అని అడిగారట వేళాకోళంగా. వెంటనే వాళ్ళు అన్నారు, ఎగదిగా చూసి ఆడ కాదు మగ కాదు నపూంసకుడు కాదు, మీ యాదవ వంశం నాశనం చేసే ముసలం పుడుతుంది అన్నారు. అది కృష్ణ సంకల్పం, లేకపోతే వాళ్ళకి అంత అంత కోపం ఎప్పుడు రాదు, వచ్చింది వాళ్ళకి. వెంటనే వాళ్ళు ఏమన్నారు, ఒరే ముసలం పుడుతుంది అనగానే వాళ్ళకి మతిపోయిందిట, జన ఇష్యతివో మందాహ ముసలం కులనాశనం. మూర్ఖులారా, అండలో కూడా మందులారా, మూర్ఖులారా, చేజేతులారా, వంశనాశనం తెచ్చిపెట్టుకుంటున్న అజ్ఞానులారా, మహాత్ములతో వేళాకోళం ఆడతారా, మీ కులము మొత్తం నాశనం చేసి ముసలం పుడుతుంది అన్నారట. ముసలం అంటే రోకలి. అనగానే వీళ్ళు వెంటనే ఆ పొట్ట దగ్గర ఉన్న గుడ్డలు ఇప్పి చూస్తే గుడ్డలు లేవు, ఆ పొట్ట దగ్గర సరిగ్గా చెయ్యంత పొడుగున్న ఇనప రోకలి ప్రత్యక్షమయ్యింది. ఆ ఇనప రోకలిని చూడటంతో అయోమయమైన ముసలం చూడటంతో వణికిపోయి పరుగు పరుగున ఉగ్రసేన మహారాజు దగ్గరికి వచ్చారు. మొత్తం ద్వారకా నగరానికి రాజుగారు ఉగ్రసేనుడు అని చెప్పానుగా, కంసుడి తండ్రే రాజు. ఆయన దగ్గరకు వచ్చి ఓ పక్కన కృష్ణుడు, మరో పక్కన వసుదేవుడు ఇంతమంది ఉండగా, కృష్ణ ఉగ్రసేన వసుదేవ అన్నారట. కృష్ణుడు వాళ్ళు రావడం చూశాడు దూరం నుంచి, వాళ్ళు అలా వస్తూ ఉంటే మాయమైపోయాట ఆయన. ఆయన అక్కడ ఉండకూడదు, సమయానికి ఉంటే ఆయన రక్షించవలసిన బాధ్యత తీసుకోవాలి. అన్నయ్యకి సైగ చేశాడు, అన్నయ్య అన్నాడు, ఆయన అదృశ్యం, ఈయన అదృశ్యం అయిపోయారట. కొంతమంది టైం వస్తే మాయమైపోతారు, ఏదైనా పని చెప్పామనుకోండి ఆ టైంకి వాడు చచ్చిన ఫోన్ ఎత్తాడు, వాడు మాయమైపోతాడు. అది వాళ్ళు కూడా కృష్ణుడు లాంటి వాళ్ళు అయి ఉంటారు. మొత్తం మీద ఈ మహాత్ములిద్దరూ మాయమైపోయారు, సరిగ్గా ఈ రోకలు గుచ్చుకొచ్చారట. వచ్చి ప్రభు ప్రభు అన్నారు. ఇదేమిటి పక్కన కూర్చున్న కృష్ణుడేడి బలరాముడేవిడు అనుకుంటున్నాడు ఉగ్రసేనుడు. ఆ సమయంలో వచ్చి జరిగింది చెప్పగానే ఆయన బుర్ర బద్దలు కొట్టుకుని, ఎంత పొరపాటు చేశారా, తినుండలేక కురువెక్కి మహాత్ములతో వేళాకోళం ఆడతారా అని బాధపడి, ఇప్పుడు ఏం చేద్దాం ఈ రోకల్ని, సలహా అడుగుదామా అంటే పక్కనుండవలసిన కృష్ణుడు లేడు అనుకుని ఉగ్రసేన మహారాజు గారు ఒక ఆలోచన వచ్చింది, ఈ రోకలుంటే కదా మనం చచ్చిపోయేది, రోకలే లేకపోతేనో, కాబట్టి సముద్ర తీరానికి తీసుకెళ్ళి అరగదీసి అరగదీసి ఇరువంతా అరగదీసి సముద్రంలో కలిపేయండి అన్నట్ట. వీళ్ళు పట్టుకెళ్ళి 3 నెలల పాటు పొద్దున్న లేదు సాయంత్రం లేదు రోజు 3 పూట్ల వంతులు వేసుకుని ఒక పెద్ద ఇనపరాయి పెట్టుకుని ఆ ఇనపరాయి మీద ఈ రోకల్ని బర్ర బర్ర, పూర్వం చేపలు అరగదీసేవారు మా ఇంటి పక్క వాళ్ళు, మా ఇంటి పక్కన మంచి అద్భుతమైన చేపలు ఉండేది ఒక రాజులు ఆవిడ, ఏం అరగదీసేదండి బాబోయ్, ఆవిడ నేను చిన్నప్పుడు 8 ఏళ్ల వయసులో వెళ్ళి ఉండనమాట, ఇంతంత చేపలు ఉండేవి. ఆదివారం వచ్చిందంటే పట్టుకొచ్చి, గురువు గారండే, చిన్న గురువు గారా, ఇప్పుడు వచ్చారేటండే అనేది. నాకు అదేమిటో తమాషాగా ఉండి తెలిసేది కదా కదా, నాకు 8 ఏళ్ల వయసు కదా, ఆవిడ రాయి మీద దానికి కచికలు రాసి పైగా బూడిది రాసి బర్ర బర్ర అని అరగదీసేది, ఆ తర్వాత తీసుకెళ్ళి పర్రును కోసిపారేసేది. ఇవన్నీ చూసామండి కర్మయోగం ఇవన్నీ. అలాగే ఈ రోకల్ని ఆ చేప అరగదీసినట్టు ఎందుకు చెప్తున్నానంటే, వ్యాసుల వారు అన్నారు పల్లెటూళ్ళలో చేపను అరగదీసినట్టుగా ఈ రోకల్ని అరగదీశారట. అరగదీసి 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 అరగదీశారు. ఎంతకాలం అరగదీసినా ఇందులో నొరగొచ్చేది కలిసేది, ఆఖరణ ఎంత ఇనప ముళ్ళు ఉంటుంది అది ఉండిపోయిందట, ముక్క ఉండిపోయింది చివరిన, రోకలికి చివరిన ఇనప ముక్క ఉంటుందిగా. ఇంకా ఈ ముక్కని అరగదీయలేక సముద్రంలోకి విసిరారు, విసిగిపోయి అది ఒక చేప మింగింది. చేపలు పట్టేవాళ్ళు ఆ చేపను పట్టుకుని దాని పొట్ట కోశారు వండుకు తిందామని, దాంట్లో ఈ ఇనప ముక్క కనపడింది. ఈ ఇనప ముక్కను ఒక బోయివాడు ఏం చేశాడు, వాడి పేరు జర, జరుడు అని పేరు కలిగిన ఒక బోయివాడు దాన్ని తన బాణానికి చివరి ముళ్ళుగా పెట్టుకున్నాడు, చక్కగా ఇనప బాణం తయారు చేసుకున్నాడు. దాంతో కాలాన్ని ఎవరు తప్పించలేరు. ఈ అరగదీయగా అరగదీయగా ఇందులోంచి వచ్చినటువంటి ఇనప రజనుందే ఈ సముద్రంలో, ఇనప రజనం ఇది సముద్రంలో ప్రభాస క్షేత్రం దగ్గర గడ్డి కింద మారిందట, తుంగగడ్డి అయిపోయింది. పెద్ద తుంగగడ్డి వనం మొలిచింది. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ శాపం పెట్టినటువంటి ఋషుల దగ్గరికి వెళ్ళి, ఋషులారా, ఏ సమయంలో నేను తలుచుకున్నా ఆ సమయానికి వచ్చి నా కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తారు. అనగానే, కృష్ణ, మేము పొరపాటు చేసామేమో అనుకుంటున్నాం. పరమ పవిత్రమైన నీ వల్ల అభివృద్ధి చెందిన యాదవ వంశాన్ని తొందరపడి శాపం పెట్టామంటే మీరెవరు శాపం పెట్టడానికి? ఈ సంకల్పం అంతా నాదే, కాబట్టి మీకు ఏ పాపం చుట్టుకోదు. మీరు నా సంకల్పం వల్లనే యాదవ నాశనం జరగాలని శపించారు. మీరు హాయిగా వెళ్ళిరండి అనగానే కృష్ణుడికి నమస్కరించి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఇంకెక్కడ ఎక్కువసేపు ఉండకూడదనుకుని ఉద్ధవుణ్ణి వెంట పెట్టుకుని సముద్ర తీరంలో ఓ ప్రాంతానికి వెళ్ళాట, ద్వారకానగరం దగ్గర. అక్కడికి వెళ్ళగానే ఉద్ధవునికి అనుమానం వచ్చింది, నేను అవతారం చాలించే ముందు నీతో ఎక్కువసేపు ఏకాంతంగా మాట్లాడతాను అని ఉద్ధవుడికి ఒకప్పుడు కృష్ణుడు వరం ఇచ్చాడు. అంటే కృష్ణుడు ఇప్పుడు నాతో ఏకాంతంగా మాట్లాడతానంటున్నాడంటే ఇంకా ఆయన అవతారం చాలించేస్తాడనిపించి కాళ్ల మీద పడి, ప్రభు నువ్వు తొందరపడి వెళ్ళిపోతున్నావా అన్నట్ట. అవును నాయన, కూర్చో, నీకిప్పుడు నేను ఒక గొప్ప తత్వాన్ని బోధిస్తాను. ఇది శ్రీకృష్ణ పరమాత్మ చేత బోధింపబడిన తత్వసారం, ఇది లోకంలో వ్యాపించు. నిత్యము పరమాత్మనికి రూపం లేదు, ముందుగా అది గుర్తించు. కానీ రూపం ఉంటే కానీ చాలా మంది పరమాత్మని చూడలేరు, కాబట్టి వాళ్ల కోసం నేను కృష్ణుడిగా, చేపగా, వరాహంగా, నరసింహుడిగా అనేక రూపాలతో ఆవిర్భవిస్తూ ఉంటాను. భవిష్యత్తులో కలియుగంలో కల్కి అనే పేరుతో అవతరించి కలిపురుషుణ్ణి నాశనం చేస్తాను. నన్ను పొందడానికి సులభమైన కొన్ని మార్గాలు చెబుతున్నాను విను. సత్యం చ సమదర్శనం, నిత్యం సత్యం పలికేవాడు నన్ను పొందుతాడు. సత్యం అంటే ఏమిటో మళ్ళీ ఆయనే చెప్పాడు. సత్యం అంటే ఊరికే అబద్ధాలు ఆడకుండా ఉన్నదొన్నట్టుగా కొండబద్దలు కొట్టినట్లు చెప్పడం మాత్రం సత్యం కాదు. సత్యం చ సమదర్శనం, ప్రతి ప్రాణిలోనూ పరమాత్మను చూడడమే సత్యం. అంటే అసలు సత్యం అంటే అది, కనిపిస్తున్న ప్రతి వ్యక్తి ఇతడు భగవత్ స్వరూపుడు, ఇతన్ని బాధ పెట్టకూడదు, అందరినీ ప్రేమించాలనే మంచి బుద్ధి కలిగి ఉంటే దానికి సత్యమని పేరు. పరమాత్మని అక్కడా ఇక్కడా అని కాకుండా ప్రతి ప్రాణిలో చూడు. సాటి ప్రాణులు అందరూ చచ్చిపోతున్నారు, చీమల్ని చంపేస్తున్నాం, దోమల్ని చంపేస్తున్నాం, అందరినీ చంపేస్తున్నాం. అందరినీ చంపి దేవుణ్ణి మాత్రం ఒక్క విగ్రహంలో చూస్తే అది సత్యం కాదు, అసత్యం అవుతుంది. కాబట్టి ప్రతి ప్రాణిలో ముందుగా పరమాత్మను చూడడం సత్యం. అంటే రుతం చ సూనృత వాణి, రుతము అనేది ఒకటి ఉంటే నేను వాడికి లభిస్తాను. ఇంతకీ రుతం అంటే ఏమిటి? సూనృత వాణి, ఎప్పుడు సత్యం పలకడం, ఇతరులకు హితము కలిగేటట్లు మాట్లాడడం. మనం మాట్లాడే మాట ఇతరులకు ఉపయోగపడాలి, మన మాట ఉపయోగపడాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు మన నోటితో ఏమనాలన్నమాట, నాయనా నువ్వు చల్లగా ఉండు, నువ్వు 10 కాలాలు సుఖంగా ఉండు, ఎంత కోపం వచ్చినా చచ్చిపోమని తిట్టకూడదట, తొందరపడి. సూనృత భాషణం అనే మాటకు అర్థం ఏమిటంటే ఇతరులకు హితము కలిగేటట్లుగా బాగు కోరుతూ మాట్లాడు. మాకు పల్లెటూళ్ళలో ఒక ఆవిడ ఉండేది, చాలా గొప్ప సాధకురాలు. ఎంత కోపం వచ్చినా ఆవిడ నోటితో మాత్రం ఎవరిని తిట్టేది కాదు. మహా అయితే కోపం వస్తే ఏమనేదో తెలిసినా, ఇప్పుడు నా మీద ఎప్పుడైనా కోపం వచ్చింది అనుకుందాం కాసేపు, నా మీద అంటే నా మీద కదా, ఎవరి మీదన్నా వెంటనే ఓరి నీ పెళ్ళ మొగుడు అనేది. ఎంత మంచి తిట్టండి అది, ఎవరి పెళ్ళడానికి వాడు మొగుడుగా తేమవుతాడు, ఎంత హాయిగా ఉందా తిట్టు. ఇంకా కోపం వచ్చిందంటే, ఒరే నీ నోట్లో కొంచెం పంచదార కొట్ట అనేది ఆవిడ. ఆహా, అది మన దేశం యొక్క గొప్పతనం అంటే. అంతేగాని నీ నోరు పడిపోను, నీ జిమ్మడిపోను అని కుళాయి దగ్గర తిట్టుకోకూడదు. జిమ్మడిపోనంటే మాటలు అనుకుంటారా? జహ్వ అంటే నాలుక, జహ్వ అనే శబ్దమే జమ్మ అయ్యింది. జమ్మ పడిపోనంటే నీ నాలుగు పడిపోను, అంటే నువ్వు మూగబడి అయిపో అని తిట్టడం అనమాట. కుళాయి నీళ్ళ కోసం అలా తిడతారా? నీళ్లు పట్టుకునే చోట అవతల వాళ్ళు బిద్దితో నీళ్లు పట్టుకొని పోతే నీ జిమ్మడిపోను లేకపోతే ఇంకోటి పడిపోను అని తిట్టకూడదట. పవిత్రముగా నీ కొండ నిండా బాగా నీళ్లు నిండిపోను, నీ ఇంట్లో నీళ్లు ఉండుగాక, నీ ఇంట్లో సంపద ఉండుగాక ఇలా అనాలట. పూర్వం ఎప్పుడు కూడా నీళ్లు బంగారం గాను అన్నారు, కానీ తగలడాలని ఎవరినో కోరుకునేవారటండి? దానికి ఏమని పేరు? రుతము. ఇతరుల మేలు కోరుకునే మాటలు నోటితో పలకవలెను. ఇంకా కర్మ ససంగమ శౌచం, శౌచముతో ఉండాలి. శౌచము అనగా రెండు రకములు. చక్కగా పొద్దున్నే లేవగానే మొహం కడుక్కొని స్నానం చేయాలి. అసలు లేచి లేవగానే ఆ పాచి ముఖంతో ఇతరులతో మాట్లాడకూడదు, నాతో అసలు మాట్లాడకూడదు. పొద్దున్నే పాచిలో వేసుకుని గురువుగారు బాగున్నారా అని అన్నారంటే ఆ దరిద్రపు వాసన మొహం మీదకి వస్తే అది మహాపాపం. కాబట్టి శుభ్రముగా స్నానము చేసి ఆ తర్వాత మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి. అసలు లేవగానే ఎక్కువ ఆలస్యం చేయకూడదట. పొద్దుటే లేచి టీవీ సీరియల్స్ అరగంట సేపు చూసుకుని చెత్తా చెదారం చూసుకుని అప్పుడు స్నానం చేయటం ఉందే, అంతకంటే భ్రష్టత్వం మరొకటి లేదు. ఆలస్యం లేకుండా పొద్దుటే ముఖ ప్రక్షాళనాధికారులు పూర్తి చేసుకుని శుభ్రంగా స్నానం చేయాలి. 12 వంట అయ్యాక స్నానం చేస్తే, ఈ పెంట శరీరంతో వంట చేస్తే వెంటనే భగవంతుడు ఏం చేస్తాడని ఇంటికి దరిద్రం అవ్వక. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరో ఎందుకు ఒక ఆవిడ ఇంటికి వెళ్ళాను గుంటూరులో, 12 ఆవిడ అప్పుడు గురువుగారు మీరు వచ్చారండి, ఒక 5 నిమిషాలు కూర్చోండి అని కాళ్ళు ముట్టుకు దండం పెట్టి అప్పుడు స్నానానికి పెడుతోంది. ఇదేమిటమ్మా నాను, నేను రోజు 12 వంటంతా అయ్యాక అప్పుడు చెమట పడుతుంది కదండి, ఈ చెమటతో స్నానం చేస్తానండి, ఆ స్నానం చేసే ముందు నా చెమటతో మీకు దండం పెట్టానండి అది. అది మహాపాపం. స్నానము చెయ్యకుండా అసలు పొయ్యే వెలిగించకూడదని శాస్త్రం చెబుతూ ఉంటే, 12 ఏమి స్నానం సంధ్య లేకుండా అప్పుడు వంట అయ్యాక అప్పుడు స్నానం చేయటం ఏంటి? ఎంత నీచమైన రాక్షస లక్షణం అంటే అది. అటువంటి వాళ్ళు చచ్చాక నరకానికి పోతారు, ఈ లోకంలో దరిద్రం అనిపిస్తారు, చివరిలో రోగాలతో చచ్చిపోతారని నేను చెప్పలేదు, పురాణాలు చెప్పే. కాబట్టి పొద్దుట ముందు శౌచం ఉండాలి, స్నానం చెయ్యాలి. శౌచం అంటే ఇంకోటి కూడా చెప్పాడు, కర్మ ససంగమః, చేస్తున్న పనులను నేనే చేస్తున్నానని అహంకారం లేకుండా చెయ్యాలి. నువ్వు 100,000 రూపాయలు దానం చేసావనుకో, నేను 100,000 దానమిచ్చా అని అడ్వర్టైజ్మెంట్ చేసుకోకు. నిశ్శబ్దంగా 2 గంటల వాడికి తెలియకుండా దానం చేయి. ఎంత దానం చేసినా సరే, ఇప్పుడు పాపిరెడ్డి గారు బంగారపు గొలుసు దానం చేశారనుకోండి, అందరికీ చూపించి దానం చేయకూడదు, రహస్యంగా జేబులో వేసి వెళ్ళిపోవాలి. ఈ విధముగా ఎవడు కిక్కురు మనకుండా తన పేరు ప్రకటన కూడా చేయకుండా దానం చేస్తాడో దానికి ఉత్తమ దానం అని పేరు, దానికి సౌచ్యము అని పేరు. ఇంకా త్యాగం ఉన్నవాడికి నేను లభిస్తాను. త్యాగ సన్యాస ఉచ్యతే, త్యాగము అంటే దానము మొదలైనటువంటివి ఇచ్చుట అని అర్థం. కోరికలను త్యజించుటయే అసలు త్యాగం. అన్ని కోరికల్ని విడిచిపెట్టు, అది సన్యాసము. రోజు మనం సన్యాసి సన్యాసి అంటున్నామే, వీళ్ళందరినీ మనం సన్యాసి అనే వాళ్ళందరూ సన్యాసులు కారు. ఎందుకని? కోరికలని పూర్తిగా విడిచిపెడితే మాత్రమే దానికి సన్యాసం అని పేరు. నీలో కోరికలు ఉన్నాయంటే, పొద్దుటే నేను అరడదని ఇడ్లీ నెయ్యి వేసుకుని తింటాను అని ఎవరన్నా అనుకుంటే వాడు సన్యాసం అనరు. తినడం కోసం బతకకుండా బ్రతకడం కోసం తింటే సన్యాసం అంటారు. ఎంత బాగా చెప్పారండి, శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పింది మరి. అందుకే త్యాగ సన్యాస ఉచ్యతే, సన్యాసి నన్ను పొందుతాడు. మీరందరూ సన్యాసులు అవ్వచ్చు. ఏమిటి ఆ సన్యాసం? చేస్తున్న పని నేను చేస్తున్నానని అహంకరించకుండా ఉంటే చాలు. ఇవాళ మనం ఓ మంచి పని చేశాం, చేసిన వెంటనే ఆ పని నువ్వు మర్చిపోతే, ఇది భగవంతుడు చేయించాడు అనుకో, అలా అనుకుంటే దానికి సన్యాసం అని పేరు. ఇలా శ్రీకృష్ణ పరమాత్ముడు శుచి శుభ్రత పవిత్రత ఉన్న వాళ్ళల్లో నేను ఉంటాను అని చాటి, ఆ తర్వాత ఉద్ధవ ఇప్పుడు నేను ఇంక శరీరం విడిచిపెట్టే సమయం వచ్చింది, నేను శరీరం విడిచిపెట్టాక నేను లేనని మాత్రం బెంగపెట్టుకోకు. అసలు ఈ సృష్టిలో ఎవడూ లేకపోవటమూ లేదు, ఉండడమూ లేదు. ఇక్కడ ఇంత పూర్వం ఉన్నావు, మళ్ళీ ఉంటావు, కాకపోతే ఈ రూపముతో ఉండవు, నీ ఆత్మకి మాత్రం చావు లేదు అన్నాడు. ఆ తర్వాత ఉద్ధవుడికి ఇంకా అనేకమైన అత్యద్భుతమైన బోధనలు చేసి, ఒక రోజున ఒక శుభముహూర్తం పెట్టుకుని, యాదవులారా మనందరం కూడా ద్వారకా నగరాన్ని విడిచిపెట్టి ప్రభాస క్షేత్రానికి వెళదాం. ప్రభాస అంటే ఇప్పుడు సౌరాష్ట్రంలో సోమనాథలింగం దగ్గర ఉండదన్నమాట. అక్కడికి వెళ్ళి వనభోజనాలు చేద్దాం, సముద్ర తీరంలో హాయిగా మంచి భోజనాలు చేసి విహరిద్దాం, చాలా కాలం అయింది అన్నట్ట. అంటే ఇప్పుడు పిక్నిక్ అన్నమాట. అలా వీళ్ళందరినీ వెంట పెట్టుకుని శ్రీకృష్ణుడు, ఆడవాళ్ళు వసుదేవుళ్ళు లాంటి వాళ్ళు ఇంట్లో ఉండిపోయారు, మిగతా కుర్రాళ్ళు కాస్త మంచివాళ్ళు తన కొడుకులు బావలు బావమరుదులు తమ్ముడు సాత్యకి, యాదవులకి సేనాధిపతి అయిన కృతవర్మ, వీళ్ళందరినీ వెంట పెట్టుకుని సముద్ర తీరానికి వెళ్ళాడు. రకరకాల పిండి వంటలు వండారు, మంచి అత్యద్భుతమైనటువంటి ఘుమఘుమలాడిపోతున్న కారపు సరుకులు వండుకున్నారు. ఈ కూడా వచ్చేటప్పుడు కొంతమంది ఏం చేశారంటే, వారుని వాహిని తెచ్చారు, మద్యం కూడా తెచ్చారు, పేపాలకి పేపాలు తెచ్చారట. పరమాత్ముడు ఉన్నాడు పోని ఆయన దగ్గరన మన అలవాటు దాచుకుందాం అనుకోకుండా, ఆ కృష్ణుడు ఉంటే మాత్రం ఆయన పుచ్చుకుంటే ఏమన్నా అంటాడా, ఆయన ద్వారా ఆయన పాలు తాగుతాడు, మనం ఈ పాపాలు తాగుదాం అనుకుని చెప్పారండి. 2.5 లక్షల పేపాలు తెప్పించారు టెక్కవాడు, అన్ని కడవలు అంటే వాళ్లతో పాటు చుట్టుపక్కల వాళ్ళకు కూడా తాగిద్దామని ఇన్ని కడవలు తెచ్చి అక్కడ పెట్టి, కృష్ణ సరదాగా వచ్చాం, కాస్త మేము మాలో మేము తాగద్దా, ఆనందం పొందొద్దా అంటే కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ మీ ఇష్టం అన్నట్ట. అంటే జరగబోయేది ఆయనకి తెలుసు కనుక ఆయన దూరంగా ఉన్నాడు. ఇక చూడండి వీళ్ళంతా ఈ కడవల దగ్గరకు వచ్చి పెద్ద పెద్ద బాణలు లాంటి చెంబులు తీసుకుని చెంబుతో తాగేయడమే, మంచి హితమిళిత మహాహాలారసము అన్నారు. అది ఘుమఘుమలు ఆడిపోతున్న సువాసనలు, యాలకులు మొదలైన వేశారట, రకరకాల ఫలములు కూడా అందులో కలిపారు. అటువంటి ఒక హితమైన దుర్వాసన రాని కల్లుటది. దానికి వారుణి అని పేరు. అటువంటి వారుడి తెగ తాగారు. ఈ తాగుతున్నప్పుడు దాంతోపాటు రకరకాల పిండి వంటలు కూడా తెచ్చుకున్నారుగా. మరి ఈ తాగుడికి తిండికి సంబంధం ఏమిటో అనేది తాగుబోతులను అడగాలి. దీంతోపాటు దీన్ని కూడా నంచుకు తినడం మొదలెట్టారు. ఇక ఇక్కడ దాకా తాగాక వాళ్లలో వాళ్ళకి కబుర్లు రావడం మొదలెట్టాయి. మనం యాదవులు అందరం గొప్పవాళ్ళమే, కానీ ఇందులో మా భోజవంశం గొప్పది అన్నాడు ఒకడు. కృతవర్మ అని యాదవులకి సేనాధిపతి ఉన్నాళ్ళండి. వాడేమో కంసుని యొక్క శాఖ చెప్పాక. వీళ్లలో కూడా చాలా కులాలు వెళ్ళి తేడా ఉన్నాయి. బాబోయ్ ఈ కులాల్లో ఎన్ని కులాలు ఉన్నాయో, ఆయుధారి కులాలు ఒక కులమే అనుకుంటామా? అందులో మళ్ళీ బోల్డ్ శాఖలు అన్నమాట. యాదవుల్లో కూడా 16 శాఖలు ఉన్నాయి. అందులో ఒకటి భోజశాఖ. మేము భోజశాఖ వాళ్ళం, మహారాజులం. అందుకే కంసుడు గారు రాజు, వాళ్ళ నాన్నగారు ఇప్పుడు ఉగ్రసేనుడు రాజు, కృష్ణుడు యాదవుడు. ఆయనకి రాజ్యార్హత లేదుగా అన్నాడు కృతవర్మ తాగుడు మైకంలో. అనగానే సాత్యకి లేచి, ఏయ్ మా అన్నయ్యనంటావా, మా అన్నయ్య ఎంత మహానుభావుడు, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు నీచుడివి, కౌరవులకి సాయం చేసావు, రాత్రిపూట అశ్వత్థామతో కృపాచార్యుడితో వెళ్ళి నిద్రపోతున్న ఉప పాండవుల్ని ద్రౌపది కొడుకులు చంపావు, నువ్వు దుర్మార్గుడు కాబట్టే ఈ సత్యభామ యొక్క తండ్రి చావుకి మూలకారకుడు అయ్యావు అని సత్యభామకే చూశాడు. దాంతో సత్యభామకి పాత రోజులు గుర్తుకొచ్చి కృతవర్మ అక్రూరుడు రెచ్చగొట్టబట్టేగా శతధనుడు ఆ రోజున తన తండ్రిని చంపాడు, అందుకని ఈ పాత కథ మర్చిపోకూడదు మనం. శమంతకోపాఖ్యానంలో ఆ ఘట్టం వచ్చింది. ఇప్పుడు ఆవిడ కళ్ళు ఎర్రబడగా భర్తకేసి చూసింది. కృష్ణుడు ఏం మాట్లాడలేదు. అప్పుడు సాత్యకి లేచి, వదిన నువ్వేం భయపడకు, ఈ దుర్మార్గుడు మీ నాన్నగారిని చంపాడా, నేనున్నానుగా నీ మరిదిని అని కృష్ణుడి తమ్ముడు సాత్యకి వరలోంచి కత్తి అమాంతంగా తీసి వెళ్ళి ఆ కృతవర్మ తలబట్టును ఒక్క దెబ్బకి నరిగి వదలబారేశాడు. ఈ మైకంలో అసలు మొదటి నుంచి కృతవర్మకి సాత్యకి కొంచెం పచ్చగడ్డేస్తే హుక్కుం అనేది. సాత్యకేమో పాండవులు అంటే చాలా భక్తి, అర్జునుడి శిష్యుడు, కృష్ణుడికి తమ్ముడు కాబట్టి. యుద్ధరంగంలో కృతవర్మ కౌరవుల వైపు ఉన్నాడు, సాత్యకి పాండవుల వైపు ఉన్నాడు. దాంతో ఈ సాత్యకి కృతవర్మకి మధ్యలో తగాదా ఎప్పుడొచ్చినా ఈ సాత్యకి కృతవర్మను చితక్కొట్టి పారేసేవాడు. కృతవర్మ ఈ సాత్యకి ముందు నిలబడలేడు. ఆ కసి ఏదైతేనే మొత్తం మీద ఈ మహానుభావులైన ఋషుల యొక్క శాపం ఫలించి ఒక్క దెబ్బకి మొదట అలా మొదలెట్టాట తల నరికాడు. ఇంకా కృతవర్మ బంధువులందరూ సాత్యక మీద పడిపోయారు. ఈ సాత్యకిని రక్షించడం కోసం సాత్యక చుట్టాలు పడ్డారు. ఈ విధంగా వీళ్లలో భోజులు, యదువులు, వృష్ణివంశులు, కుకురు శాఖ, అంధక శాఖ, దాశారహ శాఖ, సాత్వత శాఖ, గవాం శాఖ, ఈ శాఖల వాళ్ళందరూ కత్తులు పుచ్చుకుని ఎవరు ఎవరిని ఎందుకు కొట్టుకుంటారో తెలియట్లే. ఈ తాగుడు మైకంలో వాడిని వాడే కొట్టేసుకుంటున్నాడు ఒక్కొక్కడు. ఈ కొట్టుకోవడంలో కత్తులు విరిగిపోయాయి, ధనుస్సులు విరిగిపోయాయి. అప్పుడు ఆయుధాలు లేక ఆ పక్కనే తుంగగడ్డి పెరిగి ఉంది. ఆ తుంగగడ్డి పీక్ కొట్టుకోవడం మొదలెట్టారట. అప్పటికే కృష్ణుడు అన్నాడు, ఒరే ఆ తుంగగడ్డి జోలికి వెళ్ళకండిరా, తుంగలోకి వెళ్ళిపోతారన్నాడు ఆయన. అయినా వినిపించుకోలేదు. ఇంతకీ ఆ గడ్డి ఏమిటి, ఈ రోకలు అరగదీయగా ఆ రసను వెళ్ళి గడ్డిగా మారింది. అందుకే ఒక గడ్డి పరకతో పక్కవాడిని కొట్టగానే వాడి తలని ఇనప రోకలతో కొడితే ఎలా పగిలిపోతుందో అలా పగిలిపోయిందిట. మొత్తం ఒకళ్ళొకళ్ళు కొట్టుకుని ప్రద్యుమ్నుడు, సాంబుడు, గదుడు, చారణుడు, సాత్యకి అనే తేడా లేకుండా ఒక్క బలరామ కృష్ణులు తప్ప మిగతా వాళ్ళు చచ్చిపోయారు. ఈ చచ్చిపోతున్న వాళ్ళు కొంతమంది వచ్చి బలరాముడిని కృష్ణుడిని కొట్టడం మొదలెట్టారు. దాంతో బలరామకృష్ణులు కూడా ఈ గడ్డితో వాళ్ళని కొట్టి చంపేశారు. మొత్తం మీద ఒక్క గుర్రము, ఒక్క రథము, ఒక్క వ్యక్తి లేడు ఒక్క బలరామకృష్ణులు తప్ప. అప్పుడు బలరాముడు, కృష్ణ యాదవులు మొత్తం నశించారు, ఇంకా నేను ద్వారక రాను అని ఆ క్షణమే తన రోకలి నాగలి సముద్రంలోకి విసిరేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అని సముద్రంలోకి వెళ్ళిపోయాడు. సముద్రంలోకి చూస్తూ ఉండగలా వెళ్ళిపోయి ఆదిశేషుల్లో కలిసిపోయాడు ఆయన. ఆయన అలా వెళ్ళిపోయాడు. ఇంకా శ్రీకృష్ణ పరమాత్ముడు, ఈ చచ్చిపోయిన వాళ్ళందరూ గోలోక నివాసులు, అందుకని గోలోకానికి రాధాదేవి సన్నిధానానికి చచ్చిన యాదవులందరినీ మేపడి, వీళ్ళంతా సామాన్యులు కాదు, ఇలా కొట్టుకు తెచ్చి వెళ్ళి గోలోకానికి పోయారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు అక్కడికి దూరంగా వెళ్ళి ఆ ద్వారకలో ప్రభాస క్షేత్రంలో ఓ చోట బాగా అడవి పెరిగింది. ఆ అడవి దగ్గర కాలు మీద కాలు వేసుకుని అలా ఊపుతున్నట్ట. అలా ఊపుతుంటే ఆయన అరికాలు ఎర్రగా తామర పువ్వులా ఉంది. ఆ ఎర్రగా ఉన్న అరికాలుని, తామర పువ్వులా ఉన్నటువంటి అరికాలుని అక్కడికి వచ్చిన ఒక బోయి